యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. మరొకమారు చదువుతా ఉన్నానండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించలాగున ఆత్మదేవుని సహాయం కొరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అయ్యా, ఇదిగో ఈ యొక్క అనతను ఉదయ కాలమైన తండ్రి ప్రభా, నీ పాదాల దగ్గర చేరి తండ్రి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచడానికి ఆరాధించడానికి దేవా నీ జీవము కలిగినటువంటి మాటలు విని మా జీవితాలను చక్కపరచుకోవడానికి సరిదిద్దుకోవడానికి నాయన ఆత్మలో బలపడడానికి ప్రభా, నీ కొరకు నీ రాజ్యము కొరకు నాయన అయ్యా సిద్ధపడడానికి ప్రభా, ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడానికి తండ్రి మీరు మాకిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం మీది బిడ్డలు మీ వారు బోధించే మా మంచి బోధకుడు నీవు నాయన, మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మీరు మాట్లాడితేనే మాకు ఆదరణ, నెమ్మది, ఆరోగ్యము, ఆయుష్ తండ్రి. నీకు స్తోత్రాలు. మేము బలపడగలుగుతాం, స్థిరపడగలుగుతాం తండ్రి నాయన. అయ్యా సహాయం చేయండి మనిషిగా నా మాటలు నా ఆలోచన నా తలంపులు వ్యర్థము నాయన. అయ్యా చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరితో నాతోనైనా మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి అయ్యా ఆత్మీయతలు ఆత్మలు మమ్మల్ని బలపరచమని నాయన దేవా మంచి ఆత్మీయ ఆహారాన్ని ప్రభ మీరు మాకు అందించమని మమ్మల్ని తృప్తి పరచమని మమ్మల్ని బలపరచి సంధించి సరిచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా నాదుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకమారు చేరువచ్చిన ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ కూడా, నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి మనం చదువుకున్నటువంటి మూల వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో ఈ యెషయా యేసు ప్రభు వారి యొక్క ఆయన మరణమును గూర్చి, ఆయన సిలువను గూర్చి, ఆయన పొందిన శ్రమలను గూర్చి, ఆయన శ్రమణ మరణ పునరుద్ధానాలను గురించి ఈ ఆయన చాలా సంవత్సరాలు ముందే ప్రవచించడం జరిగిందండి. ఈ యొక్క 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి, ఆయన పడ్డ పాటలను గురించి, ఆయన పడ్డ బాధల గురించి వ్రాయబడి ఉంటదండి. ముందుగానే యెషయా గ్రంథకర్త, యెషయా ప్రవక్త, ప్రవక్తల్లో పెద్దవాడైనటువంటి యెషయా గారు ప్రవచించడం జరిగిందండి. యేసు ప్రభు వారు యాక్చువల్ గా ప్రవచన పురుషుడండి. ఆయనది పుట్టుక మొదలుకొని చనిపోయి ఆరోహణం తిరిగి రావడం అన్ని కూడా ప్రతిదీ కూడా ప్రవచనమే అండి. ప్రతిదీ కూడా ముందే తెలియజేయబడ్డాయి. ముందే ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వస్తాడు, ఎవరు ఎక్కడ పుడతాడు, ఎవరి గర్భాన పుడతారో, ఆయన పేరేంటి, అలాగే ఆయన ఏం చేస్తాడు అన్నది, అలాగే ఆయన ఎలా శ్రమ పడతాడు, ఎలా చంపబడతాడు, ఎలా సిలువ వేయబడతాడు, ఆ సిలువలో ఆయన మన కొరకు ఏం జరిగిస్తాడు, ఆయన తిరిగి లేపబడతాడు, తిరిగి ఆయన ఆరోహణమవుతాడు, ఆయన తిరిగి రాబోతాడు, ఇవన్నీ కూడా ప్రవచనాలుగా ఉంటా ఉన్నాయి. అన్ని ముందే మనకు చెప్పబడ్డాయి. ఇది కూడా ఆయన సిలువ యొక్క విజయం కూడా ముందే చెప్పబడ్డదండి. మనము చాలా వరకు సంఘాలలో లెంట్ ప్రేయర్స్ జరుగుతా ఉన్నాయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తా ఉంటారు. ఆచరించడం తప్పని నేను చెప్పను, కానీ ఆచరించేది అలవాటుగా కాకుండా, పొరపాటుగా కాకుండా, ఆత్మీయతతో గనక ఆచరిస్తే ఖచ్చితంగా మనం మేలు పొందుకోగలం, ఖచ్చితంగా ఆత్మలో ఆనందించగలం, ఖచ్చితంగా ఆత్మీయ విషయాల్లో బలపడగలమండి. అందుకోసమే నేను ఈ రోజు వాక్యం చెప్పడానికి చాలా విషయాలను నేను చూసుకున్నాను, కానీ ఎందుకో నాకు మూవింగ్ రాలేదండి. కనుక ఈ యొక్క లెంటుడేస్ లో ఉన్నాం కాబట్టి యేసు ప్రభు యొక్క పొందినటువంటి ఆ గాయాలు, ఆయన పొందిన శ్రమ, ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాడు, ఆయన సిలువ త్యాగము యాగము గురించి ధ్యానము చేయాలన్న ఆలోచనతో నేను ఈ వాక్యము తీసుకోవడం జరిగిందండి. నిజమే, ఆయన ఎందుకు మన కొరకు, మనము అప్పుడప్పుడు ప్రార్థనలో మనం దొర్లుతా ఉంటది అన్నమాట, వచిస్తా ఉంటాం. ఏంటి అంటే, నా కొరకు పంచగాయాలు పొందాడు ప్రభు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నా కొరకు ఆయన మరణించాడు అన్న విషయాలను మనము ప్రార్థనలో ఎత్తిపట్టి మనము ప్రార్థిస్తా ఉంటాం. ఆ యొక్క మాటలను మనం వల్లిస్తా ఉంటాం. అవును, నిజమే. మన యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మరి రిక్తునిగా శరీరధారిగా ఆయన తన్ను తాను తగ్గించుకొని దాసునిగా ఈ లోకానికి వచ్చి ఎంతో ఆధిక్యత, ఎంతో ఆధిపత్యము, ఎంతో అధికారము, సింహాసనము, తండ్రి రాజ్యము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని త్యజించి వాటన్నిటిని వదులుకొని ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఒక మాట మనం చదవాలండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనాలు గనక మనం చదివితే, అన్ని వచనాలు చదవను గాని ఒక 7-8 వచనాలు నేను చదువుతానండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆయన ఏ స్థితి ఉంది, ఆయనకి ఏ స్థితిలోనికి వచ్చాడో క్లారిటీగా ఇక్కడ కనబడతా ఉంటది. అందులో మరొక లేఖన భాగాన్ని చదివితే, దానికంటే ముందుగా ఆయన దేవుడయ్యుండి మరి ఆ దేవునితో ఉండుట సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. ఆ సింహాసనాన్ని, తండ్రిని, ఆ రాజ్యాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని కూడా వదిలిపెట్టి ఎలా వచ్చాడట, నీ కోసం నా కోసం అంటే మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన దేవుడు కదండి, ఆ దేవుడు పోలిక కాకుండా మనుషుల పోలికగా, మనమున్నటువంటి పోలికలో దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఎవరి కోసమంటే, నీన మనందరి కోసం, సర్వలోక మానవుల పాప పరిహారార్థమైన రీతిగా ఈ లోకానికి రావచ్చింది. మరొక మాట మనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ఒకసారి ఆ మాట కూడా చదువుకొని ముందుకు చదువుదాం వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము సారీ అండి, పరమగీతములు 5వ అధ్యాయము పదవచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. మన ఇక్కడ శూలంబితి తన వరుణు గురించి మాట్లాడుతా ఉంది. ఈ యొక్క పరమగీతము పరమ ప్రియుడైనటువంటి యేసుప్రభు వారి గురించి, సంఘమైనటువంటి మన కొరకు రాయబడి ఉన్నదని అనేక మంది బైబుల్ పండితులు వర్ణించగా మనం విన్నాం. మన ప్రభు ఎలాంటి వాడటంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా ఆయన్ని గుర్తింపవచ్చాట. అలాగే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయము 15వచనం. శ్రీమంతుడును, అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభువునై ఉండెను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలే. అంటే ఇంత ఇవి రెఫరెన్స్ నేను ఎందుకు చదివించానంటే, ప్రభుకున్నటువంటి ఆధిక్యతలు, ఆయనకున్నటువంటి ఘనతలు, ఆయన ఏమై ఉన్నాడో అంత వదులుకొని తగ్గించుకొని తను తాను రిక్తుని చేసుకుని దాసునిగా, మనుషుని పోలికగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించాడు. మన స్థానములో మరణించాడు, మనకు మారుగా మరణించాడు, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు మన స్థానాన్ని తీసుకున్నాడు, మన కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించి ఆయన మరణించాడు, మన కొరకు మరణించాడు. అందుకోసమే ఇలెంటి కాలంలో ఉన్నటువంటి మనము, అంటే ఇలెంటి కాలంలోనే కాదు గాని నా ప్రియ దైవజనమ, ప్రతిరోజు కూడా ప్రభువును మనము ధ్యానము చేసుకోవాలి. ఆయన సిలువను, ఆయన మరణమును, ఆయన శ్రమలను, ఆయన ఏ రీతిగా శ్రమపడి ఏ రీతిగా మరణించి మనకు విడుదల, విమోచన, మనకు పాపక్షమాపణ, మనకు నిత్య జీవాన్ని, మనకు రక్షణను ఇచ్చాడో ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకుని స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఆయన ఘన బయలుపరచవలసిన వారమున్నాయి. అందులో భాగంగా 5 గాయాలు పంచగాయాలు మన కొరకు ఆయన పొందినట్లుగా లేఖనాల్లో మనము చూడగలమండి. ఎందుకు ఆ గాయాలు? ఎందుకు ప్రభువు నలగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన మన కొరకు బలియాగమయ్యాడు? ఆ గాయాలలో ఉన్నటువంటి అర్థమేంది? పరమార్థమేంది? ఆ గాయాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏదో ఈ రోజున మనము ధ్యానము చేసుకున్నామండి. కొద్ది నిమిషాలు మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నలగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, మన కోసం 5 గాయాలు పొందాడు, మన కోసమే తన రక్తానికి చిందించాడు, మన కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు, మన కోసమే ఆయన తిరిగి లేచాడు, తిరిగి మన కోసమే ఆయన పరలోకానికి పోయి తండ్రి కుడిచేతి వైపున కూర్చొని ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీ నా నిమిత్తము మన కోసం తిరిగి ఆయన ఒక దినమున రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి నీ కోసము నా కోసమే రాబోతా ఉన్నాడు. మన నిమిత్తము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మనకు స్థలము సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన నుండి స్థలంలో మననూ ఉండులాగున మన కొరకు ఆయన మరలా రాబోతా ఉన్నాడు. అయితే ఈ 5 గాయాల్లో మొట్టమొదటి గాయము ఎందుకోసము? మొదటిగా మనం చూసినట్లయితే మన పాపము నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమేనండి, ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా ఆయన చేయవలసిన పనంతా చేసి తండ్రి చిత్తం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు. అందులో భాగంగా ఒకటి, మన పాపముల నిమిత్తమే ఆయన గాయపరచాడు, ఫర్ అవర్ సిన్స్. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం భాగాన్ని చదువుదాం. అపోస్తలైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. పరలోకమందున్న వాటిని మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తా ఉన్న మాటలు ఏంటంటే, మనము పాపక్షమాపణ పొందుకోవాలన్నా, మన పాపాలు క్షమింపబడాలన్నా, మన పరిశుద్ధులుగా చేయబడాలన్నా, పవిత్రులుగా మార్చబడాలన్నా ఒకటే మార్గము ఏది అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తముతోనే మనకు పాపక్షమాపణ కడుగుతుంది అంటున్నాడు. నిజానికి ఏ రక్తము? ఒకసారి ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం కూడా చదువుదాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, ఏది గొర్రెల రక్తమా, లేకపోతే ఎడ్ల రక్తమా, మేకల రక్తమా, ఏ రక్తములో మనం ఉంచబడితే, ఏ రక్తములో మనం కడగబడితే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, మన పాపములకు పరిహారము కలుగుతుంది అని చూస్తే ఈ కాదు. కాని ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. పితృపారమ్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. ఏ రక్తము చేత అంటే, ఇదిగో గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఇక గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఏ రీతిగా ఉన్నదో, ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడినప్పటికీ, ఆయన అన్యాయపు శిక్షకు అప్పగింపబడినప్పటికీ ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన నీ కొరకు నా కొరకు మౌని అయి, నీ కొరకు నా కొరకు ఆ శిలువను భరించి, ఆ శ్రమను భరించి, ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి మనల్ని ఆయన విమోచించాడట. క్రీస్తు పస్క రక్తముతోనే మనము విమోచించబడ్డాం. మన పాపాలకు మనకు విడుదల కలిగింది, మన పాపాలకు క్షమాపణ కలిగింది, మనము పరిశుద్ధపరచబడ్డాం, మనము ఈ యొక్క పాపముల నుండి విమోచించబడ్డాం. హల్లెలూయా. నిజమేనండి, మన పాపముల కోసమే ఆయన 5 గాయాలు. ఒకసారి లూకా రాసినటువంటి సువార్త, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 44వ వచనం నుంచి కిందకంతా చదివితే ఒక మాట మనకు అది అవసరమండి, మన విశ్వాసాన్ని బలపరచుట కొరకు. ఒక మాట మాట చదువు, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను సిలువ వేయడానికి ముందే ఆ ముందు రాత్రే ఆయన గెచ్చమనే తోటలో ఆయన పడిన వేదన ఈయన కనబడతా ఉందండి. ఆయన ప్రార్థన చేస్తాడు, మొదట, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించుము, నీ చిత్తమైతే, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునిగాకని ప్రార్థిస్తా ఉంటారండి. నిజమే, ఈ గిన్నె తొలగించని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ గిన్నె అంటే సర్వలోక మానవుల పాపముల గిన్నె. ఆ పాపములను భరించుట కొరకు ఆయన అప్పుడే, ఆయన సిలువ వేయబడక ముందే, అగచ్యమనే తోటలోనే, ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన ఏం చేశాడు, ముందే ఆ రాత్రికి ముందే వేదన పడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్త బిందువుల వలె అయిందట, ఆయన రక్తం కార్చాడండి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, 5వ అధ్యాయము 21వ వచనం, చిట్ట చివరి వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. చూసారండి, క్రీస్తు ప్రభువులో ఏ పాపము లేదు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని పావన రక్తాన్ని చిందించిన ప్రభువు, ఆయన నిష్కలంశుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీలకు రాసిన పత్రిక 7:21లో ఉంటది. అలాగే యేసు ప్రభు వారే స్వయంగా ఆయన ఈ లోకంలో శరీర దారిగా జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన శాస్త్రులతో, పరిసయ్యులతో, అక్కడున్నటువంటి జన సమూహముతో అంటాడు కదా, నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపించును అంటాడు. నిజమే, పేతురు గారు అంటాడు కదా, ఆయనలో పాపమేమీ లేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు తన పత్రికలో. పిలాతు కూడా, నేను ఆయన గమనించాను, నేను ఆయనలో నేనే పాపము కనుగొనలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో నాకే దోషము కనబడలే, ఆయనలో నాకే పాపము కనబడలేదు అంటాడు. పాపము లేని పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపపు ముద్దగా అయ్యాడండి. పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మనకు పరిశుద్ధతనిచ్చాడు, ఆ పాపాలకు శిక్ష ఆయన అనుభవించాడు, ఆ పాపాల నుంచి విడుదల, విమోచన మనకు గావించాడండి దేవుడు. అందుకోసమే ఈ గాయాలు ఎందుకు అయ్యాయంటే, మొదటి గాయము మన పాపముల కోసమే. మన యొక్క జన్మలో పాపముంది, మన కర్మలో పాపముంది, మన తలంపుల్లో పాపముంది, మన ఆలోచనలో పాపముంది, టాప్ టు బోటం వరకు కూడా నిత్యము మనలో పాపముంటానే ఉంటది. అందుకే యెషయా గ్రంథకర్త, అంత పెద్ద ప్రవక్త, అప్పటి వరకు మోయాబు నీకు ఆ శ్రమ, నీకు ఈ శ్రమ అని తీర్పు తీర్చినటువంటి ఆయన తర్వాత 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన అంటాడు, అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను నివసించి వాడను, ఎవరు నన్ను రక్షిస్తాడు అని వాపోతా ఉన్నాడు. అలాగే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి సవాలు విసిరినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అని అంటాడు కదా, అయ్యో, ఈ పాప నియమం నుంచి నన్నెవడు విడిపిస్తారు అని ఆయన కూడా వాపోతా ఉంటాడు. నిజమే. అందుకే ఆది కాండము ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయంలో దేవాది దేవుడే అంటా ఉంటాడు మన గురించి. 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు, యెహోవా చూసి మనము బాల్యము నుండి చెడ్డవారే. అది దేవుడే సాక్ష్యమిస్తా ఉన్నాడు. మన ఆలోచన చెడ్డది, మన ఊహ చెడ్డది, మన తలంపు చెడ్డది, మన హృదయము కూడా పాపము, మన హృదయము బహు ఘోరమైన వ్యాధి గలదని యిర్మీయా గ్రంథకర్త సెలవిస్తా ఉన్నాడు. ఇంతపు పాపములో ఉన్న మనలను పరిహరించడానికి, విడిపించడానికి దేవుడు పాపముగా చేయబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన రక్తము చిందించాడు, మన కొరకు మరణించాడు. హల్లెలూయా. దేవుని తన్ను తానే సమర్పించుకున్నాడండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన చనిపోవడానికి వచ్చాడండి. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన పాపము లేని పరిశుద్ధుడు, పాపముగా చేయబడి తన రక్తమంతా చిందించి మనల్ని విడిపించాడు, విమోచించాడండి, మనల్ని క్షమించాడు ఆ రక్తము ద్వారా. ఎందుకు ఆయన 5 గాయాలు అందవలసి వచ్చిందంటే, ఒకటి, నీ నా పాపముల కొరకు. ఎలా వచ్చింది పాపము? మనకు తెలుసు, మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆది కాండం 1, 2, 3 అధ్యాయులు మనకు చదివితే, ఆది మానవులకు కావలసిన సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఆదాము అవ్వలను చేసి, ఇది ఏదేను తోటను నిర్మించి అందులో వారిని ఉంచి దాన్ని వారు మీరు శాంతపరచండి, ఈ తోటను ఏలండి, పరిపాలించండి అని చెప్పి వాళ్ళకి అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చి చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి దేవుడే వచ్చి దేవాది దేవుడే ప్రతిదినము ఆ చల్లపూటను వచ్చి వారితో స్నేహము చేస్తూ వారితో మాట్లాడుతూ వారిని చక్కగా ఉంటా ఉన్నటువంటి సమయములో ఈ అవ్వమ్మ అయుక్తి కుయుక్తి కలిగినటువంటి యుక్తిపరుడైనటువంటి సాతాను సర్పరూపంలో వచ్చి ఈ యొక్క అవ్వమ్మను మోసపరిచింది. తినవద్దన్న పండును తినేటట్లుగా ప్రేరేపించింది. ఇది బాగుందనే భ్రమలోనికి తీసుకుని వెళ్ళింది, మోసంలోనికి తీసుకుని వెళ్ళింది, దేవునికి విరుద్ధంగా పని చేసేటట్లుగా మార్చింది అవ్వను. అవ్వ కూడా తాను తిన్నది తన భర్తకిచ్చింది. తినవద్దన్న పండు తిని అజ్ఞాతిక్రమమే పాపము కనుక వారే నరహత్య చేయలేదండి, దొంగతనము చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే చెయ్యొద్దన్న పని చేశారు. యేసు ప్రభు ఏదొద్దన్నాడో అది చేశాడు తండ్రి అయిన దేవుడు. ఆ పాపము ద్వారా ఏమొచ్చింది? అలా పాపం వచ్చింది. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవునికి అవిధేయత చూపడం వల్ల, దేవునిపై తిరుగుబాటు చేయడం వల్ల, ఆయనను శంకించడం వల్ల, దేవుని మాటలేమో అసత్యముగాను, అసత్యమైన సాతాను మాటలు సత్యముగా అనుకోవడం వల్ల అక్కడేమొచ్చిందండి? పాపం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనందరికి పాపము సంప్రాప్తమాయను అని లేఖనము సెలవిస్తా ఉంది అపొస్తలైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ 5:12 ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసిన వారే మరణము అందరికీ సంప్రాప్తమాయను. నిజమే. అక్కడ మొదటి ఆదాము ద్వారా మనందరికీ కూడా పాపం వచ్చేసింది. అందుకే చక్కని మాట, నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అన్నటువంటి దావీదు కూడా 51వ కీర్తనలు అంటాడు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నిజమేనండి, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఆయన అంటాడు రోమా పత్రికలో, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నిజమే. అలాంటి మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఒకటి మన పాపముల కొరకే, రెండవదిగా చూసినట్లయితే మన రోగాల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఒకటి మన పాపాల కొరకు ఆయన గాయపరచబడి 5 గాయాలు ఉన్నాడు. రెండవదిగా మన రోగాల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఫర్ అవర్ సిక్నెస్. యెషయా గ్రంథము 53:5 చదువుదాం. యెషయా గ్రంథము 53:5 చివరి భాగం చదువుదాం. ఇందాక మూలవాక్యంగా 53:5 చదివాం కదండి, చివరి భాగం చదువు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదే మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము 24 నుంచి చదువు. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మీద మ్రాను మీద మోసుకొనను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకటి మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. రెండవది మన యొక్క రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన 1 x 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడండి. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. అందరూ సిలువ వేయండి అంటే, పాపం పిలాతు యేసు ప్రభును తప్పించాలని ఆయన ఏమి నేరము దోషము పాపము కనుక్కొనలేక తప్పిద్దాము ఈ ప్రజల నుంచి అని చెప్పి ఈ విధంగా అయినా ఆయనను సిలువ కొరడా దెబ్బలు కొట్టించి ఇస్తే అట్లైనా వాళ్ళ కోపం చల్లార్తదేమని చెప్పి ఆయన అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. చూసారండి, ఆయన కొరడాలతో కొట్టించెను, సైనికులు ముళ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఇవన్నీ చేశాడండి. ఆయనను కొరడాలతో కుట్టించాడట. ఆ కొరడాలకు ఉన్నటువంటి ముళ్ళును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, చరిత్రలో కాని బైబుల్ పండితులు గాని చెప్పే విషయాలు ఏంటంటే, ఈ బైబుల్లో రాయబడలేదు కాని ఆయనను కొరడాలతో కొట్టడానికి ఆ కొరడాలు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే, ఆ కొరడాలకు మూడు రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయటండి. ఒకటి ఇనుపరాళ్ళట, రెండు పదునైనటువంటి ఎముకలంట, మూడు ఇనుప గాలములతో చేయబడ్డదట ఆ యొక్క కొరడ. ఆ కొరడాతో యేసు ప్రభు వారి యొక్క శరీరం మీద ఆ వీపు మీద పడి దాన్ని లాగినప్పుడు ఆ యొక్క ముళ్ళులు, ఆ ఎముకలు, ఆ రాళ్ళు ఆ యొక్క శరీరాన్ని చీల్చి చిన్న చిన్న పీసులు ఆ ఎముకలకు, ఆ ఇనప రాళ్లకు వచ్చేసినాయటండి. ఆయన వీపాట దున్నబడ్డదట, నాగటి చాల వలె దున్నబడ్డదటండి. రక్తము ప్రవహించిందంట, ఏరులై పారిందంట, రక్తము చిందించబడ్డదటండి. హల్లెలూయా. ఆయన శరీరములో ఉన్నటువంటి 6.5 లీటర్స్ రక్తం, ఒక మానవుడి శరీరములో 6.5 లీటర్స్ రక్తం ఉంటదటండి. ఆ రక్తము కూడా చిందించాడటండి దేవుడు. నిజమే, ఆ వీపంతా పగలగొట్టింది ఆ కొరడా దెబ్బలతో. ఆ వీపంతా నలిగిపోయింది, తన దేహమంతా నలిగిపోయింది. ఆదాము ద్వారా వచ్చిన ప్రతి రోగము, ఏమండి, ఆదాము పాపం చేస్తే మనందరికి పాపం వచ్చింది. ఆ పాపం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, ఆ పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం కార్చబడ్డాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు గాని, ఆ పాపము ద్వారా వచ్చిన రోగం, ఎలా వచ్చింది ఆ రోగము, ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడా అంటాడు. వాళ్ళు సిగ్గుపడి భయపడి ఆకులు కచ్చడములు చేసుకు కొని చుట్టుకొని వాళ్ళ మొలలకు చెట్ల చాట్లను దాక్కుని, ఇదిగో మేము నీ ఎదుటికి రాకుండా మేము చెట్ల చాట్లు దాక్కున్నాం, ఏ ఎందుకు అని అంటే, ఆయన అంటాడు, మేము తినవద్దన్న పండు తిన్నారా, అవును, ఇగో నువ్వు ఇచ్చిన అవ్వమ్మే నాకు ఇచ్చిందంటే, ఆమెను అడిగితే సర్పము నన్ను మోసపుచ్చిందంటే, వీళ్ళొక్కల మీద ఒకళ్ళు నరారోపణ చేసుకుంటారంటే, అప్పుడు దేవుడు అవ్వమ్మకి శాపాన్నిస్తాడు, ఆదాముకు శాపాన్నిస్తాడు. పచ్చగా ఉన్న తన ఒక్క నోటి మాటతో చేసిన సర్వ సృష్టిని కూడా అది శాపగ్రస్త అయిపోతుంది. దేవుని మహిమంతా వెళ్లిపోతుంది వాళ్ళలో ఉండకుండా. వాళ్ళు ఆ తోట నుంచి గెంటివేయబడతారు. అంత మాత్రమే కాదు కాని, వాళ్ళు మాట ఆజ్ఞాతిక్రమము చేయడం వల్ల, మాట మీరుట వల్ల, మాట తప్పుట వల్ల ఏం చేసే ఏమొచ్చిందంటే, పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది, ఆ మరణము ద్వారా శాపం వచ్చేసింది. సర్వసృష్టి అంతా శాపగ్రస్తమైపోయింది. దేవుని యొక్క మహిమ దొంగిలించబడ్డది. ఆ వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారం అంతా సాతాను హస్తగ్రస్తమైపోయింది, సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్లిపోయిందండి. అప్పుడు దేవుడు అక్కడ శాపాన్నిస్తాడు. అప్పుడు ఆ రోగ ఆశ పాపము ద్వారా వచ్చిన ప్రతి రోగము కూడా మనకు పోవాలంటే, మనము అనుభవిస్తున్న ప్రతి రోగము కూడా, ఎన్నో రకాల వేల రోగాలు ఉన్నాయటండి, అన్ని వేల రోగాలకు కూడా ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. ఆ రోగాల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన అంటాడు, నేను పొందిన గాయముల చేతనే మీకు స్వస్థత, నేను పొందిన దెబ్బల చేతనే స్వస్థత అని లేఖనము ఘోషిస్తా ఉంది నా ప్రియ సంగమ. అందుకోసమే ఆయన గాయాలు ఎందుకయ్యాడంటే, మనము రోగము నుంచి, ఆత్మ రోగము నుంచి, శారీరక సంబంధమైన రోగం నుంచి, మానసిక సంబంధమైనటువంటి కేవలం శారీర సంబంధమైన రోగాల మాటికే ఆయన రక్తము ఆయన పరిమితము కాదు గాని, ఆయన సిలువ యాగము త్యాగము పరిమితము కాదు గాని, మన ఆత్మ సంబంధమైన రోగాలు, పాప సంబంధమైన రోగాలు, మానసిక సంబంధమైన రోగాలు, అన్ని మూడు రకాల సంబంధమైన రోగాలకు, వ్యాధులకు, బలహీనతలకు ఆ గాయాలు గాయపరచబడ్డాడైన, రక్తము చిందించాడండి. ఆ గాయాల నుంచి మనకు స్వస్థత కలగాలని, విడుదల కలగాలని, మనం స్వస్థపరచబడాలని, మనం బాగు చేయబడాలని దేవుడు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన దెబ్బలు తిన్నాడండి, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడండి. ఆయన వీపంతా దున్నబడ్డదండి. ఆయన గేలి చేయబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన అపహసించబడ్డాడు, ఆయన గడ్డం పట్టుకుని పెరికారు, ఆయన ముఖం మీద గుమ్మి వేశారు. నువ్వు దేవుడువా, దేవుని కుమారుడువా అయితే దిగిరా, మేమప్పుడు నమ్ముతామని ఆయనను గేలి చేశారు.
అయినా సరే సమస్తాన్ని అయినా భరించాడు, సహించాడు, వహించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్ని మౌనంగా స్వీకరించాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తమే. ఇదిగో నీవు నేను ఆత్మ సంబంధమైనటువంటి పాప రోగాల నుంచి, ఆ సాతాను కుయుక్తు నుంచి, సాతాను మనకు పెడుతున్నటువంటి ఆ రోగాల నుంచి, ఆ వ్యాధుల నుంచి, ఆ బలహీనతల నుంచి మనము స్వస్థపరచబడాలని, విడిపించబడాలని, విడుదల పొందుకోవాలని, విమోచించబడాలని ఆయన గాయపరచబడ్డాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మూడవదిగా, ఒకటి మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పంచగాయాలు ఉందాడు. రెండోది మనము స్వస్థపరచబడాలని, మన రోగాలు పోవాలని ఆయన గాయపరచబడ్డాడు, పంచగాయాలు ఉందాడు. మూడవదిగా మన శాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఫర్ అవర్ కర్స్. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28-29 అండి. 27వ అధ్యాయము 27-29 వచనాలు చదువుకుందాం. వారు ఆయన వస్త్రములను తీసుకుని ఆయనకు ఎర్రని అంగీ తొడిగించిరి, ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, దావీదు రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకుని దానిలో ఆయన తల మీద పెట్టి కొట్టిరి. మూడవదిగా మన శాపముల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఎలా అంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడ్డదటండి. ఆ తల మీద ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు ఆ యొక్క ఆ కిరీటము ఎలా చెయ్యబడ్డది అంటే, పాలస్తీనా దేశంలోనంట 20 రకాలైనటువంటి ముళ్ళతో, అనగా అతి పొడవైనటువంటి, చాలా పదునైనటువంటి ఆ ముళ్ళ, అట విషపూరితమైనటువంటి, అతి విషపూరితమైన వాటండి, ఆ ముళ్ళతో తయారు చేయబడిన కిరీటము అల్లి ఆయన తలపై పెట్టారటండి. అప్పుడు ఆ రక్తము అది లోపలికి దించినప్పుడు ఆ రక్తము చిందింది, ఆ రక్తము ఆ దారలగా ఇలా ప్రవహించిందటండి. ఆదాము నుండి వచ్చిన ఆ శాపము కూడా ఆయనే మోసుకున్నాడు. ఆ శాపము నుంచి మనల్ని విడిపించాడు. ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడియున్నది. ఇక్కడ శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై అన్న కాడ ఫుట్ నోట్ లో శాపగ్రాహి అయి ఉన్నాడు. ఆయన ఏ శాపం చే ఆయన ఏ శాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ అన్యాయము చేయలేదు. అయినప్పటికీ ఆయన సిలువ శిక్ష అనుభవించవలసి వచ్చింది. సిలువ మీద మ్రాలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నదని ఆ ద్వితీయోపదేశ కాండములో రాయబడి ఉంటదండి. మనకు సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తా ఉన్నాను, చదవకుండా. ద్వితీయోపదేశ కాండములో రాయబడతది. మరి ప్రభు ఏ పాపం చేశాడని, ఆయన ఏ శాపం చేశాడని సిలువ వేయబడ్డాడు? అది బందిపోటు దొంగలు కదా, ఆ తాగుబోతులు కదా, వ్యభిచారులు కదా, మరి వేయబడాలి ఆ శిక్ష. కానీ మన ప్రభు పాపం లేని పరిశుద్ధుడే, నిష్కలంసుడే, నిర్దోషే, ఆయన ఏ పాపము చేయలేదే. అయినప్పటికీ ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ శాపగ్రస్తమైన శిక్షను అనుభవించాడు, ఆ శాపాన్ని ఆయన తీసుకున్నాడండి. ఆయన శాపముగా చేయబడలేదు, శాపగ్రస్తుడు కాదు, గాని శాపగ్రాహి అనే వాక్యం సెలవిస్తా ఉందంటే నీనా శాపములన్నిటినీ కూడా ఆయన గ్రహించాడు, ఆ సిలువ మీద మోసాడు, వాటి నుంచి మనకు విడుదల విమోచన అనుగ్రహించాడు. ఆదాము చేసినటువంటి, ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపము ద్వారా వచ్చిన శాపమును దేవుడు తొలగించి వేశాడండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యులమండి మనము. నిజంగా ఆయన మన పాపముల కొరకు గాయపరచబడ్డాడు. రెండవది మన శాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మూడవది మన యొక్క రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. లేఖనము సెలవిస్తా ఉంది, ఆ పొడవైన ఆ పదునైనటువంటి ముళ్ళతో ఆ కిరీట మళ్ళీ ఆయనకు పెట్టి ఆయన ఎంతగా అపహసించారో, ఎంతగా గేలి చేశారో, ఎంతగా ఆయన హింసించారో, ఎంతగా ఆయనను అపహసించారో,
నిజంగా ఒక్కసారి ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ గాని లేకపోతే కరుణామయుడో దయామయుడో ఇలా కొన్ని పిక్చర్స్ వచ్చాయి, వాటిలో క్రీస్తు ఆ శ్రమను గూర్చినటువంటి ఆ యొక్క సిలువది ఆ సమయం వచ్చినప్పుడు అనుకోకుండా మన కళ్ళు చెమ్మగిల్లుతా ఉంటాయండి, అనుకోకుండా మన కళ్ళమటి నీళ్లు కారిపోతా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ చూడలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటది. నిజంగా ఆ ప్రభు ఎలా భరించాడు అనిపిస్తుంది. నిజంగా ఆ బాధ, ఆ బరువు, ఆ శ్రమ మనకు తెలియకుండగానే అన్ని ఆయనే భరించాడండి. ఉచితముగా అన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్ని తాను తీసుకున్నాడు. మనం అనుభవించిన శ్రమ, మనం పొందవలసిన మరణము, మనము పొందవలసినటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా ఆయన తీసుకున్నాడండి. నిజంగా అది ఎవరు చెయ్యలేనటువంటి యాగము, త్యాగం అండి. మనం చదివినాము ఇప్పుడు ఒక మాట, మత్తయి సువార్త మరొకసారి మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఆ మాట చదువుతా ఉంటే నిజంగా ఆ సిలువలో ఆ ప్రభు పడ్డ వేదనంతా, ఆ శ్రమంతా గుర్తుకొస్తా ఉంటదండి. నిజంగా ఆయన్ని అసలు ఎవరండి వాళ్ళు? లోకములో ఉన్నవాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు, సాతాను యొక్క ఆ కుతంత్రాలలో కట్టబడినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ నీతిమంతుణ్ణి, పాపములేని పరిశుద్ధుణ్ణి అల్లర చేస్తా ఉన్నారు, గేలి చేస్తా ఉన్నారు, అపహసిస్తా ఉన్నారు, ఆయనను అరచేతులతో గుద్దుతా ఉన్నారు, ఆయన గడ్డాన్ని పెరుకుతా ఉన్నారు. నువ్వు యూదులకు రాజు కదా, దిగిరా అంటా ఉన్నారు, నువ్వు రక్షించుకో అంటా ఉన్నారు, మమ్మల్ని రక్షించంటా ఉన్నారు. ఎంతగా ఆయన్ని గేలి చేశారో, ఎంతగా అపహసించారో, ఎంతగా ఆయనను నిందించారో, ఎంతగా ఆయనను హింసించారో, అయినప్పటికీ కూడా అన్నిటినీ ఆయన సహించాడు, అన్నిటినీ ఆయన భరించాడు. ఎందుకు అనంటే మన శాపముల కొరకే. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలండి, ఒక్క దూత 184,000 మందిని చంపగలదు. ఒక్క మాట సెలవిస్తే పరలోకం నుండి దేవదూతలే దిగిరాగలరు. కానీ ఆయన ఏమీ మాట్లాడలే, ఆయన చెయ్యలేక కాదు, ఆయన భరించాలి గనక. ఎందుకంటే మన శాపముల కొరకు ఆదాము చేసిన పాపం ద్వారా శాపం, ఆ శాపము ద్వారా మరణం మనకు వచ్చేసింది కనుక వాటన్నిటిని విడిపించడానికి, మనల్ని విడుదల గావించడానికి ఒకటి ఆయన ఆ యొక్క గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన చెమట రక్తముగా కార్చబడ్డది. రెండవదిగా ఆయన మన కొరకు ఒకటి తక్కువ కొరడా దెబ్బలు 30-40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మన రోగాల కొరకు ఆయన తిన్నాడు. మన రోగాలు పోవాలని, పాపరోగం, శారీరక రోగం, మానసిక రోగం పోవాలని. మూడవదిగా శాపము కోసం ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడండి. హల్లెలూయా. ఇకపోతే నాలుగవదిగా మన స్థానములో ఆయన వచ్చాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన గాయపరచబడ్డాడు, ఇన్ అవర్ ప్లేస్. లూకాసు వార్త 22 23 చదువుదాం, 33 33 చదువుతా ఉన్నానండి. అతడు ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని అతనితో అనగా, అతడు ఆయన పేతురు, నీవు నన్నెరుగోని ముమ్మారు చెప్పెదవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడుకు ఇదని నీతో చెప్పుచున్నానను. సిలువకు వేయవలసి వచ్చినప్పుడు ఆయన ప్రియులు కూడా ఆయనను ఎరుగనని వంకినట్లుగా, అబద్దమాడినట్లుగా ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఇది నేను చదివింది తప్పండి. ఒకసారి 23 చదువుదాం, 33 వచ్చిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి ఏం చేశారండి? సిలువ వేశారు. యేసు ప్రభుని అన్యాయపు తీర్చి తీర్చి, అక్రమమైనటువంటి తీర్పు తీర్చి ఆయనకు సిలువ శిక్ష అమలు చేశారు. సిలువ వేశారు ఎవరి మధ్య? దొంగల మధ్య, అక్రమకారుల మధ్య ఆయనను సిలువ వేశారు. చరిత్రకారులు చెప్తారండి, రెండు విధాలుగా నేను విన్నాను. ఒకరు చెప్పింది ఏంటంటే ఆ సిలువ 150 ఉంటదని, ఒకరు చెప్పారు 90 ఉంటదని. ఆ సిలువ అన్ని అన్ని 150 కిలోలున్నంత బరువైనటువంటి ఆ శిలువ ఆ మోస్తూ ఆ యెరూషలేములో ఆ వీధుల్లో గొల్గొతా కొండ వరకు కూడా, ఆ కొండ వరకు కూడా అంటే కొన్ని మైళ్ళ దూరం ఉంటదటండి. అన్ని మైళ్ళ దూరము అనేక హింసలు, శ్రమలు, బాధలు పడుతూ ఏం చేశాడంటే ఆ కపాలమనబడినటువంటి శిలువ వరకు కూడా ఆయన శిలువ మోస్తూ చివరికి వచ్చి ఆ రెండు చేతులలో ఎన్నో అద్భుతాలు చేసిన, ఎందరినో ఆదరించిన ఆ చేతుల్లో బలమైనటువంటి రెండు మేకులు, ఆయన పాదములలో రెండు పాదములలో బలమైనటువంటి ఒక మేకు కొట్టబడ్డది, రక్తము చిందించబడ్డది, ఆయన శిలువకు అంటగొట్టబడ్డాడు. ఎందుకు అనంటే ఒక బరబ్బా లాంటి దొంగలకు వేయవలసిన శిలువ శిక్ష, ఒక వ్యభిచారులకు వేయవలసిన ఆ శిలువ ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు. దొంగల స్థానములో, వ్యభిచారుల స్థానములో, బందిపోటు దొంగల తిరుగుబోతు వారి స్థానములో ఎవరుండవలసి వచ్చిందండి? ప్రభు ఉండవలసి వచ్చింది. మన స్థానము తీసుకున్నాడు కనుకనే ఆయనకు ఆ శ్రమలు, మన స్థానము తీసుకున్నాడు కనుక ఆయన గాయపరచబడ్డాడు. నీ నా స్థానము తీసుకున్నాడు కనుకనే ఆయన పంచగాయాలు ఉందాడండి. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు పాట పాడతాడు, నేను పాడను గాని ఆయన అంటాడు, నాకు చాలిన దేవుడవు నీవు నాయన, నా స్థానములో నీవు, ఎందుకో నన్ను ఇంతగావు, ప్రేమించితివో దేవ అన్న పాటలో ఒక చరణములో ఈ మాటలుంటాయండి. నిజమే, ఆయన నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన తీసుకోవడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. ఆయన మన పాపాన్ని భరించడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. మన శాపాన్ని భరించడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. మనకు రోగాల నుంచి విడుదల కొరకు, స్వస్థత కొరకు ఆయనకు గాయాలయ్యాయి. నాలుగవదిగా మన స్థానంలో ఉండుట కొరకు ఆయనకు గాయాలయ్యాయి. చివరిగా ఆఖరి గాయము వధువు సంఘమైన నీ కొరకు, నా కొరకు, ఫర్ ద యూనివర్సల్ చర్చ్. యోహాను సువార్త 19:34 చదువుదాం. యోహాను సువార్త 19:34 ఈటతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. చూసారండి, చివరి చిట్ట చివరికి గాయము ఆయన డొక్కలో బల్లెపు పోటు. చివరిగా ఈయన చనిపోయాడా లేదా అని వారు నిర్ధారించుకోవడానికి ఆ పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఇక చివరికి మిగిలి ఉన్న ఆఖరి రక్తపు బొట్టు ఆ నీళ్లు కూడా కారిపోయాయి. తను ఏది దాచుకోలే, ఏది మిగిలించుకోలే, నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడండి. యోగ్యత అర్హత లేనటువంటి మనలకు, అపరిశుద్ధులము, పాపులము, నీచులము, దౌర్భాగ్యులమైనటువంటి మనకు శాపముతో పాపములో మరణించవలసినటువంటి, మరణానికి అర్హులమైనటువంటి, యోగ్యులమైనటువంటి మన కొరకు ఆయన 5 గాయాలు పొందాడు. ఆఖరి గాయము బల్లెపు పోటు. ఆ దేవాది దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి అప్పను తీసెను. అయితే ఆ స్త్రీ ఈ వధువు సంఘానికి సాదృశ్యంగా ఉందండి. మట్టితో ఆదామును చేశాడు, ఆదాము ప్రక్కటెముకతో అవ్వను చేశాడు. ఈ స్త్రీ సంఘానికి, వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘము పాపములో ఉన్నప్పుడు, ఆ పాపము శాపముగా మారినప్పుడు, ఆ కడపటి, మన కడపటి ఆదామైనటువంటి దేవాది దేవుడు తన ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకొని నిన్ను నన్ను వధువు సంఘములో ఒక సభ్యునిగా చేర్చి పరలోకము తీసుకుని వెళ్లాలని, ఈ విధంగా ఆయన 5 గాయాలు పొందాడండి. నిజమే, ఆయన రాబోతా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానంటా ఉన్నాడు. ఆయన వస్తా ఉన్నాడు. మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం. ప్రభు ఉచితంగా మనకు రక్షణిచ్చాడు, మన పాపాలను భరించాడు, మన శాపాలను భరించాడు, మన రోగాలను భరించాడు. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మన మరణాన్ని తీసుకున్నాడు, మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన సింహాసనంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుని పెట్టాడని, మనకెన్నో బహుమానాలు, ఎన్నో విలువైనటువంటి కిరీటాలు ఇవ్వాలని ఆయన అన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. తిరిగి ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి ఆకాశము ఆ యొక్క కడబూర స్వరము బూర ఊదినప్పుడు, ఆ కడబూర స్వరము ఆ వినే చెవులు, ఆ యొక్క ఆ స్థితి మనకుండాలంటే ఖచ్చితంగా ఆయన రక్తధారలో మనం కడగబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. పాపము లేని పరిశుద్ధుడు, పాపికి పరలోకంలో స్థావు లేదు, స్థానము లేదు. మనము దేవుని వలె ఆయన స్వారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన సంపూర్ణతలోనికి ఎప్పుడైతే మనం ఇవన్నీ ధ్యానము చేసుకుంటూ మనము గ్రహించి గమనించి మనము ఎప్పుడైతే ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతామో, ఇగో ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా ఎప్పుడైతే దాల్చబడడానికి సిద్ధపడతామో, వధువు సంఘముగా మనం సిద్ధపడతామో, అప్పుడే ఆయన రాకడలో మనం ఉంటామండి. ఆయనతో పాటు మనం ఉంటాం. వధువు సంఘముగా మనల్ని మనము సిద్ధపరచడానికే, ఆయన మనల్ని పెళ్లాడడానికే, ఆయన మనం వివాహము చేసుకోవడానికే, ఆయన మనతో ఉండడానికే ఆయన 5 గాయాలు పొందాడండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 1, మన పాపముల కొరకు శరీరం అంతా గాయపరచబడ్డది. 2, మన రోగములు వాటి స్వస్థత కొరకు, ఆత్మ స్వస్థత కొరకు, అన్ని విధాలైన స్వస్థత కొరకు ఆయన వీపు గాయపరచబడ్డది. 3, మన శాపముల కొరకు ఆయన ముళ్ళ కిరీటము పెట్టబడి గాయపరచబడ్డాడు. 4, మన స్థానములో మేకులతో కొట్టబడి సిలువలో వ్రేలాడదీయబడి ఆయన గాయపరచబడ్డాడు. చివరిగా ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడి మనల్ని వధువు సంఘములో చేర్చడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవజనమ, నేను ముగిస్తా ఉన్నాను. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ధ్యానము చేయవలసింది, గమనించవలసింది, గుర్తించవలసింది ఏంటంటే, మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఆ ఉచితము వెనక ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఆయన ఎంత బాధపడ్డాడో, అసలు ఆయన ఎవరు, ఆయన యొక్క స్థితి ఏంటి, మనం ఎవరము, మన స్థితి ఎవరము, ఎలాంటి వారిని, ఎలాంటి వారిగా దేవుడు మనల్ని మార్చాడన్నది మనము మర్చిపోవడానికి వీల్లేదండి. ఈ సిలువే ఆయన 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 ఎక్కినటువంటి సిలువే మనకు గీటు రాయండి. ఆయన విజయమే మనకు గీటు రాయి. ప్రతి క్రైస్తవుని విజయం ఏంటంటే ఆయన సమాధి నుంచి లేవడమే, మరణం నుంచి లేవడమే, మరణాన్ని సిలువను జయించడమే, సాతాను జయించడమే. కనుక ఆయన పడ్డ వేదన, శ్రమ, ఆయన యాగాన్ని, త్యాగాన్ని మనము గుర్తు చేసుకుంటూ ప్రతిదినము కూడా ఆయన రక్తములో కడగబడుతూ నీ నా పాపములు, నీ నా శాపములు అన్ని మోసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మన యొక్క శరీరానికి, మన మైలపడ్డ శరీరానికి, దాగుపడ్డ శరీరానికి, దుమ్ము ధూళి ఉంటున్న శరీరానికి అవసరమైతే ముమ్మారు స్నానము చేస్తూ ఎలా పరిశుద్ధపరచుకుంటున్నామో, శుద్ధి చేసుకుంటున్నామో, అలాగే మనము కూడా ఆయన రక్తములో నిత్యము పాపలోకములో ఉన్నాం, పాపపు జనుల మధ్య నివసిస్తా ఉన్నాం, సాతాను సింహాసనమున్న ఆ స్థలములో మనము జీవిస్తా ఉన్నాం. నిత్యము వాడు ఏదో రకంగా మనల్ని మాయ చేసి, మభ్యపెట్టి, దేవునికి దూరం చేసి, మన రక్షణను తప్పించి వాడున్న స్థలములోనికి, వాడున్నటువంటి ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్లాలని గాలం విసురుతా ఉన్నాడు, వల విసురుతా ఉన్నాడు. కుయుక్తి చేత, కుతంత్రాల చేత విశ్వాసుని మోసపరచాలని చూస్తా ఉన్నాడు. తలంపులతో, ఆలోచనలతో, నడతలతో, క్రియలతో, మన ప్రవర్తనతో ఎక్కడ ఒక్కడ దారి తప్పిపోతా ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా ప్రభు సిలువ వైపు చూస్తూ ఆ పరిశుద్ధిని రక్తములో మనము కడగబడుతూ వాటి నుంచి పశ్చాత్తాప పడుతూ వాటిని విడిచిపెట్టి తిరిగి మనము ప్రభు దారిలోనికి రావాలని, ప్రభు ఇచ్చిన మార్గంలో మనం నడవాలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. నడవవలసిన మార్గాన్ని చూపించాడు. ఆ మార్గములో నడుస్తూ ప్రభు రాకడ వరకు, లేదా మన పిలుపు వరకు, ప్రభు మనకిచ్చిన పనిని కొనసాగిస్తూ, ఆయన పని చేస్తూ, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ, అనేకులను ఆ రాజ్యం వైపు మనము సిద్ధపడుతూ, అనేకులను సిద్ధపరుస్తూ ఆ రాజ్యంలో ఉండడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం. ప్రభు పొందిన గాయాలను ఎందుకు ఆయన గాయపరచబడ్డారో ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటలు విన్నటువంటి నా ప్రియ దైవజనమ, నేను ముగిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మన పాపాల కొరకే, మన శాపాల కొరకే, మన రోగాల కొరకే ఆయన మనస్థానము తీసుకున్నందుకే, మనల్ని పరిశుద్ధపరచబడడానికి, ఆ వధువు సంఘముగా చేయడానికే ఆయన పంచగాయాలు అందాడు. ఈ మాటలు ధ్యానిస్తూ ప్రభు కొరకు, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలని కోరుకుంటూ నా వాక్య సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అట్టి కృపా ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. మా థ్యాంక్ యూరా, వందనాలు.